జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
అందరికీ స్వాగతం. ఆనందించాలి ప్రతిదిన జీవితానికి. ఈరోజు మీరు మాతో ఉన్నందుకు సంతోషం. నా ప్రార్థన అంతా మీరు ఏం వినాలనుకుంటున్నారో దాన్ని దేవుడు నేను చెప్పేలా చేయాలన్నదే. ఈరోజు బలంగా ఉండడం గురించి మీతో మాట్లాడతాను. అయితే ఆత్మికంగా బలంగా ఉండడం గురించి, నేను వారంలో 3 సార్లు వర్కౌట్ చేస్తాను. ఒక ట్రైనర్తో కలిసి అది నా మజిల్స్ను మెయింటైన్ చేసి బలంగా ఉండడానికి సహాయపడింది. నేను ఇక్కడ నా పెద్ద మజిల్స్ని చూపించలేని జాకెట్ అది వేసుకుని అవి ఉన్నాయి. అయితే నేను నిరుత్సాహపడుతున్నప్పుడు ఆత్మికంగా అవి నాకు సహాయం చేయలేవు, లేదా దేని గురించైనా నిరాశ చెందిన లేదా భయం దాడి చేయాలనుకున్నా. చూడండి, నిజంగా మనం ఆత్మికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం శారీరకంగా ఉండడం కంటే. Ephesians 6:10 చెప్తుంది, ప్రభుయందు బలవంతులై ఉండుడి ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఆయనతో కలవడం ద్వారా అధికారముతో. ఆ పదం కలవడం అంటే ఏకమవ్వడం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఇచ్చే బలముతో. కనుక నాకైతే ఇది దేవునితో సమయం గడపడం గురించి చెప్తుంది, దేవునితో మీ కలయిక, ఆయనతో ఏకమవడం గురించి. తెలుసా, మనందరికీ మనం చేసే ప్రతి దానిలోనూ దేవుణ్ణి ఎలా చేర్చుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు బహుశా అది మీకు వార్తలా అనిపించదేమైతే, దేవుడు నాకు అది 7 ఏళ్ల క్రితం బోధించినప్పుడు నాకైతే ఒక వార్తే. ఎందుకంటే దానికి ముందు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుండేదాన్ని, ఉదయాన ఓ చిన్న ప్రార్థన చేసేదాన్ని, రాత్రిపూట కొంచెం అంటే కొంచెంగా నాకేదైనా సమస్య రానంత వరకు మిగతా సమయంలో దేవుని గురించి అంతగా ఆలోచించేదాన్ని కాదు. ఇంకా నాకీ ఆత్మిక విషయాలనేవి ఉండేవి. దేవుడు చేర్చబడి ఉన్నాడని, అయితే ఎక్కువగా నా దైనందిక సామాన్యమైన జీవితంలో దేవునికి ఆసక్తి లేదనుకున్నాను. దేవునితో నా సంబంధం గురించిన విషయాల్లో ఎంతో ఉత్సాహకరమైన వాటిల్లో ఒకటి, నేను చేసే ప్రతిదాని గురించి దేవుడు పట్టించుకుంటాడన్న జ్ఞానాన్ని పొందడమే. చూడండి, అది పచారికొట్లు ఆయనతో సమయం గడపడం, బట్టలు ఉతికేప్పుడు ఆయనతో సమయం గడపగలనని, ఎక్కడికైనా వెళుతూ ఉండగా గడపగలనని, జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా, ఒకవేళ డ్రైవ్ చేస్తున్నా చేసే పని మీద గమనాన్ని ఉంచాలి. మనం ఈ ఆలోచన నుంచి బయటకు రావాలి. మనం ఓ ప్రత్యేకమైన బిల్డింగ్లో ఉండాలనో లేదా ప్రత్యేకమైన స్థితిలో కూర్చుని దేవునితో సమయం గడపాలి అన్నది. ఏదో ఒక రోజున మీకు చెప్తాను దేవునితో సమయం వెచ్చించడం గురించి. దాన్ని మీరు అతి ధార్మికంగా చేయకూడదు, అందుకని దాని గురించి కొంచెంగా చెప్పుకుందాం. నాకు Ephesians 3:16 అంటే ఇష్టం. నేను ప్రతి ఉదయం కొన్నిసార్లు ప్రార్థించే వాచనం ఇది. గట్టిగా పైకి ప్రార్థిస్తాను. ఒక విషయం తెలుసా, ఉదయం ఎక్సర్సైజ్ చేసేప్పుడు ప్రార్థిస్తా. ఇప్పుడు కేవలం అప్పుడే చేస్తానని కాదు, అయితే నా వీపు కొరకు కొన్ని ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజులు ఉన్నాయి. చాలాసార్లు వచనాన్ని పైకి గట్టిగా చెప్పి ఒప్పుకుంటాను, లేదా అలా చేస్తున్నప్పుడు వచనాన్ని ధ్యానిస్తాను. ఊహించుకోండి, ఎక్సర్సైజ్ చేస్తూ ప్రార్థించడాన్ని. చూడండి, అది నన్ను ఉత్సాహపరిచిన వాటిల్లో ఒకటైంది. అంటే తెలుసుకోవడం, దేవుడు అన్ని చోట్ల అన్ని వేళలా ఉంటాడని, మనం చేసే ప్రతిదానిలో ఆయనకు ఆసక్తి ఉంటుందని. ఈరోజు అది అర్థం చేసుకుంటారా, మీరు చేసే ప్రతిదానిలోనూ దేవునికి ఆసక్తి ఉంది. మనం ఏం చేస్తున్నా సరే దానిలోనికి ఆయన్ని ఆహ్వానిస్తే అది ఆత్మికంగా అవుతుంది, అది ఆత్మికంగా అవుతుంది. కనుక అది ఇదే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ప్రార్థించుచున్నాను. చూడండి, అందరూ చూడగలిగేలా మీకు ఒక శరీరం ఉంది. అయితే మీరు ఒక ఆత్మ, మీకు ప్రాణం ఉంది, మీరు ఈ శరీరంలో జీవిస్తారు. చూడండి, ప్రజలు శరీరాన్ని చూస్తారు, మీరు చూస్తారు. అయితే మీలోని అతి ముఖ్యమైన భాగం అంతరంగ పురుషుడే. దేవుడు అంతరంగ పురుషుని యందు ఆనందిస్తాడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలపరచబడినట్లుగా, ఇప్పుడు దీన్ని వినండి, ఆత్మ వలన పరిశుద్ధాత్మ ఆయనే మన లోపల మీ వ్యక్తిత్వంలా నివసిస్తున్నాడు. వావ్, దాని గురించి ఆలోచించండి. దేవుడు మీ వ్యక్తిత్వంలో నివసించాలంటాడు. మీ సంగతి నాకు తెలీదు, కానీ నా జీవితంలో ఎన్నో సమయాలున్నాయి ఆత్మ నిండిన వ్యక్తిత్వం కావలసినవి. నేను అలా ఆలోచించకున్నా మా కుటుంబం మరియు ఇతరులు అనుకున్నారు. లోపల మనల్ని బలపరచడానికి ఆయన్ని మనం ఆహ్వానించాలి, మన జీవితంలోని ప్రతి ఏరియాలోనూ. మీరు కానీ ఆత్మికంగా బలంగా ఉండాలనుకుంటే దేవునితో మీరు సమయం గడపాలి. ఫిలిప్పీ 4:13 చెప్తుంది, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. యాంప్లిఫైడ్ది నాకు ఇష్టం, చెప్తుంది, నేను దేనికైనా సిద్ధమే, నా లోపల బలాన్నిచ్చువాని ద్వారా దేనితోనైనా నేను సమానమే. కమాన్, మీ జీవితంలో ఆ ఆలోచనతో జీవిస్తే నిజంగా ఏం జరుగుతుందనుకుంటారు? రోజు లేచి ఇలా అనుకుంటే ఏమన్నా తెలుసా, నేను దేనికైనా సిద్ధమే, ఈరోజు నాకేది ఎదురైనా సరే దాంతో సమానంగా ఉంటాను, దానికి కావలసిన బలం ఉంది, ఎందుకంటే క్రీస్తు నాలో నివసిస్తున్నందున. చూడండి, అది నిజం. క్రైస్తత్వం అంటే మీరు క్రీస్తులో నివసిస్తున్నారని, ఆయన మీలో నివసిస్తున్నాడని అర్థం చేసుకోవడం. అదేదో ఆదివారం నాడు చర్చికి వెళ్తే ఏదో ఒక రోజున పరమునకు వెళ్తారని ఆశించడం కాదు. ఇది మనం చేసే ప్రతిదానిలోనూ ఆయన ఉంటాడు అనే సంబంధం గురించి. మీరు బలంగా ఉండడానికి మార్గాలు చూడండి. ముందుగా దీన్ని చదువుతాను, సామెతలు 18:14. నరుని ఆత్మవాని వ్యాధిని ఓర్చును, అంటే మనిషి యొక్క బలమైన ఆత్మ వ్యాధి నోర్చును. మీరు లోపల బలంగా ఉంటే మీకు వ్యాధి వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్య, మీరు విశ్వాసంలో బలంగా ఉన్నారన్న నిజం దేవుణ్ణిలో బలంగా ఉన్నారన్నది దాని నుంచి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. మీరు కానీ లోపల కావలసినంత బలంగా ఉంటే బయట నుంచి మిమ్మల్ని ఓడించేది ఏది మీకు వ్యతిరేకంగా రానే రాదు. అది సవాలుగా ఉండొచ్చు, కష్టంగా ఉండవచ్చును, ఖచ్చితంగా వినోదంగా ఉండదు, కానీ అవతల వైపుకు తప్పకుండా వెళ్లతారు. తెలుసా, మనం దేని నుంచైనా వెళ్లిన ప్రతిసారి అవతల వైపున బలంగా బయటకు వస్తాం. అయితే నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఏమిటో తెలుసా, మీరు బలంగా అవడానికి బలంగా ఉండేంత వరకు వెయిట్ చేయకండి, బలంగా ఉండండి. ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం, దేవునిలో బలంగా ఉండడం. తెలుసా, నేను ఇప్పటికి చాలా కాలం నుంచి దేవునితో నడుస్తూ ఉన్నాను, ఆయనతో గంభీరమైన సంబంధంలో ఉన్నాను. అందుకని సహజంగానే నేను చాలామందిలానే కొన్ని ఆత్మీయమైన అలవాట్లను పెంచుకున్నాను. నేను చేసే కొన్ని పనులున్నాయి, నేను ఈజీగా చెప్పగలను దైనందికంగా. ఆ విషయాలే నన్ను బలంగా ఉంచుతాయి. తెలుసా, మనం రోజు తింటాము 2-3 సార్లు, కొన్నిసార్లు రోజుకు 4 సార్లు. మనం గాని ఓ 2-3 రోజులు తినకుంటే నీరసంగా ఫీల్ అవడం మొదలవుతుంది. చూడండి, ఆత్మీయంగా ఉండే విషయంలోనే అంతే. మీరు దేవుని వాక్యాన్ని గాని తినుకుంటే, దేవుని సన్నిధిని గాని లోపలికి తీసుకోకుంటే, ఆయనతో ఉండి ఆనందించుకున్నా, సహవాసం చేయకున్నా, మాట్లాడుకున్నా, అప్పుడు త్వరగానే బలహీనంగా అయిపోతారు. నేనేదో ఒకటి చేశాను, ఉదాహరణగా చాలాసార్లు నా సభల్లో, మీకు తెలుసా, యేసు చెప్పాడు ఆయన ద్రాక్షావల్లి అని, మనం కొమ్మలమని. మనం ఆయనలో నిలిచి ఉంటే అప్పుడు మనం బలంగా ఉంటాం. కనుక దాని గురించి ఆలోచించండి. నేను ఒక చెట్టు నుంచి ఒక కొమ్మను తుంచి ఒక మీటింగ్కి తీసుకుని వచ్చాను. తెలుసా, కొంతసేపు అది మంచిగా పచ్చిగా ఉంది, సజీవంగా ఉన్నట్లు. అయితే 2వ రోజు ఉదయానికి కొంచెం వడబడింది. ఓ 3-4 రోజుల తర్వాత పూర్తిగా ఎండిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. మనం అర్థం చేసుకోగలం ఒక చెట్టు విషయం గురించి ఆలోచిస్తే, మీ ఇంట్లో ఉన్న ఏ చెట్టు అయినా దాని నుంచి ఒక ఆకును తుంచి వేసినా దాన్ని అక్కడ వదిలివేస్తే, అంటే కొన్ని రోజుల్లో అది వడబడిపోయి చచ్చిపోతుంది. తెలుసా, మనం కూడా అలానే ఉంటాం. అదెలా అంటే, మనం ద్రాక్షావళితో అంటిపెట్టుకుని ఉండకుంటే అప్పుడు ద్రాక్షావళిలోని జీవితపు శక్తి మనలోనికి ప్రవహించదు. అప్పుడు త్వరలోనే మనకి ఈజీగా కోపం వస్తుంది, గర్వభంగం జరుగుతుంది, మరింత అసంతృప్తిగా అవుతాం, మనకి ఇది నచ్చదు అది నచ్చదు, మనకు మనం ఫిర్యాదులు చేసుకుంటాం. అదంతా కూడా మనల్ని మనం ఆత్మీయంగా బలహీనపరుచుకున్నందునే. దేవునితో సమయం గడపడం, ఇదిగో చూడండి, ఈ విషయాలన్నీ ఎక్కువ ఆత్మికంగా చేయకండి. దేవునితో సమయాన్ని ఎలా గడుపుతారు? దేవునితో సమయం గడిపేప్పుడు ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే దేవునితో సమయం వెచ్చించేప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంటే, ముందుగా ఆయనకు సమయాన్ని ఇవ్వాలన్నదే నిజము. కనుక ప్రతి ఉదయం నా ఆత్మిక అలవాట్లలో ఒకటి నా కాఫీని తీసుకుని, అది ఆత్మికమైన అలవాటో కాదో తెలీదు కానీ అదొక అలవాటు, నా కాఫీని తీసుకుని పైన నా ఆఫీస్లోకి వెళ్తాను లేదా నాకు ఇష్టమైన చోట నా కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ దేవునితో సమయాన్ని గడుపుతాను. అవును, దేవునితో సమయం గడుపుతాను. మీరు ఇలా అనవచ్చు, మీరు దేవునితో సమయం గడిపేప్పుడు ఏం చేస్తారని. నిజం చెప్పాలంటే వేర్వేరు రోజుల్లో వేర్వేరు పనులు చేస్తాను. దాన్ని తాజాగా ఉంచే విధానంలో అదొకటి. ముందుగా నేను చేసేది దేవునితో మాట్లాడతాను. ప్రార్థన అంటే అదే, దేవునితో మాట్లాడటం, ఆయన చెప్పేది వినడం. కొన్నిసార్లు నేను కూర్చుని కేవలం దేవుని నుంచి పొందుతాను. కూర్చుని అంటాను, తండ్రి, ఈరోజు నీ బలాన్ని స్వీకరిస్తున్నాను, నీ కృపని స్వీకరిస్తున్నాను, నీ దయను పొందుతున్నాను, నీ క్షమాపణను స్వీకరిస్తున్నాను. ఇప్పుడు అలా చేసినప్పుడు నేనేమి ఫీల్ కాకపోవచ్చును, అయితే నేను విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాను. ఏమనంటే దేవుడు నాకు వాగ్దానం చేసినవన్నీ నావి అని, నాకు వస్తున్నాయని. బహుశా మనం ఎక్కువ సమయం దేవుని నుంచి ఏమైనా పొందడానికి వెచ్చిస్తాం. విశ్వాసం చేత ముందే మన వైనవని బైబిల్ చెప్పేవాటిని పొందడానికి బదులుగా ఈరోజు నీ సహాయాన్ని పొందుతాను. దేవా, ఈరోజు ఏం ఎదుర్కొంటానో తెలీదు, కానీ అది ఏదైనా సరే నేను నన్ను బలపరచు క్రీస్తు ద్వారా చేయగలనని నమ్ముతున్నాను. రోజు అలా చేస్తాను, దేవునితో సమయం గడుపుతాను. మీరు అనొచ్చు, జాయిస్ ఎంత సమయాన్ని గడుపుతారని. మీకు చెప్పాలని అనుకోను ముందుగా, ఎందుకంటే అందరూ వారి వారి విధానాల్లో పనులు చేస్తారు. అయితే అనుకుందాం ఏమనంటే నేను ఫుల్గా తింటాను అని. నేను శారీరకంగా తినే అలవాట్లలో నేర్చుకున్నాను. ఏమనంటే ఫుల్ అవుతుంది అని ఫీల్ అయ్యే వరకే తిని ఆపేస్తాను. ఎందుకంటే తిన్న 20 నిమిషాల తరువాత మీరు మరింత ఫుల్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు, ముందుగా ఫుల్గా తిన్నామని అనిపించినప్పుడు. అందుకని ఆత్మికంగా అలానే చేస్తాను. నేను చదువుతాను, దేవునితో మాట్లాడతాను, బైబిల్ని చదువుతాను, ఇంకా సంగీతాన్ని వినవచ్చును, వేర్వేరు రకాలుగా చేస్తాను, ఒక పుస్తకాన్ని కూడా చదవచ్చును. ఏం చదవాలని తెలియకుంటే నేను 140 పుస్తకాలను వ్రాశాను. ఖచ్చితంగా మీరు చదవడానికి వాటిల్లో ఏదైనా తప్పకుండా దొరుకుతుంది. అయితే నాకు ఇష్టమైన కొన్ని ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి, భక్తిపరమైన పుస్తకాలు ఉన్నాయి, నేను నేర్చుకోగలిగిన పుస్తకాలు ఉన్నాయి. అయితే ఏదో రోజు కొన్ని పేజీలు చదవాలి అన్నట్లుగా కేవలం బైబిల్నే చదవను. గతంలో అలా చేసేదాన్ని. అయితే దేవునికి ఎంత మొత్తం అనే దానికంటే ఎంత నాణ్యమైనదనేదే ముఖ్యమని తెలుసుకున్నాను. దేవుడు మీరు ఒక్క వచనం చదివి దాన్ని ధ్యానించడం మంచిదనుకుంటాడు తెలుసా? దాని గురించి మీకు నిజంగా ఏదైనా అర్థవంతంగా ఉండేంత వరకు రోజుకి 6 అధ్యాయాలను చదివి దాని నుంచి అసలు ఏమీ పొందకుండా ఉండేదానికంటే, నేను నా జీవితంలో దాని నుంచి వెళ్ళాను. మనం ఎప్పుడు ఎక్కువ మంచిది అనుకుంటాం, అయితే నిజంగా కాదు. అది మీరు ఏమి నేర్చుకున్నారన్నదే. వచనపు ఒక వాక్యాన్ని తీసుకుని దాని గురించి ఆలోచించండి, చదవండి, దాని గురించి ఆలోచించండి, అది ఏం అర్థాన్నిస్తుందో అడగండి, మీకేం చెప్తుంది అని. తెలుసా, కొన్నిసార్లు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదైనా ఆసక్తికరంగా ఉన్నది అనిపిస్తే అప్పుడు అదే వరుసలోని వేరే వచనాలను తీసి చూడ్డానికి సమయం తీసుకుంటాను. బహుశా మనం ఎక్కువ తొందరలో ఉంటామనుకుంటాను. దేవుడు ఈరోజు మీతో నేను పంచుకోవాలి అనుకున్న విషయాల్లో ఒకటి నాకు అనిపించింది, ఆయనతో సమయాన్ని వెచ్చించినప్పుడు లేదా అధ్యయనం చేసిన తొందరలో ఉండకండి. అదేదో మీ 15 నిమిషాలు వెచ్చించడం కాదు, లేదా 1/2 గంట టైంను, లేదా అది ఎంతైనా సరే. నిజం చెప్పాలంటే మీరెన్ని నిమిషాలు ప్రార్థిస్తారు అన్నది లెక్కించకూడదు, ఇంకెన్ని నిమిషాలు ఆయనతో వెచ్చిస్తారన్నది. అలా చేసినప్పుడు మన ఉద్దేశాల్లో ఏదో ఉందనే అర్థం. మీ గురించి మీరు గర్వంగా ఉండక్కర్లేదు, 2 గంటలు దేవునితో వెచ్చించినందుకు తర్వాత కేవలం 10 నిమిషాలే వెచ్చించామని చెడుగా ఫీల్ అవ్వకూడదు. విషయం ఏమిటంటే మీరు బయటకు వెళ్ళి ఆ రోజుని ఎదుర్కోవడానికి ఏం కావాలో దాన్ని పొందామని ఫీల్ అయ్యేంత వరకు ఆయనతో ఉండి దేవునిలో బలంగా ఉండడమే ఆయన యొక్క మహాశక్తిని బట్టి. యెషయా 40:29-31 చాలామందికి వచనాలు తెలుసు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు వాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే, దాన్ని విస్తరింపచేసి ఎక్కువ చేయువాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయిదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. అది నాకేం చెప్తున్నట్లు, మీరు ఎంత చిన్నవారైనా సరే, చూడండి, మీకు ఎన్ని కండరాలు ఉన్నా సరే, మీరెంత మంచి దశలో ఉన్నా సరే, అందరికీ వారి హద్దులుంటాయి. ఒకవేళ దేవుణ్ణిలో బలంగా గాని లేకుంటే, అయితే చూడండి, ఆయనకి హద్దులుండవు. అందుకని మనకి ఏం కావాల్సినా సరే ఆయన నుంచి పొందగలం. అయితే మనం దాన్ని పొందడానికి మన మీద ఆధారపడలేము. మనం పొందడానికి ఆయన వద్దకు వెళ్లకుండా యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోవుదురు. అయితే ఒక నిమిషం అంటే అర్థమేమిటి యెహోవా కొరకు ఎదురుచూచువారు? అదెంతో కన్ఫ్యూజింగ్గా ఉండేది. అనుకునేదాన్ని ఏమనంటే, ముందుగా నేను నిరీక్షించడంలో అంత బాగా ఉండను, నేను యాక్షన్ మనిషిని, అందుకని నిజంగా దాని అర్థం ఏమిటో నాకు అర్థం కాలేదు. తెలుసా, దేవుని కొరకు ఎదురు చూడడం అంటే మీరు పారిపోయి స్వయంగా పనిచేయడం కాదు, ఆయన లేకుండా ఆయన మిమ్మల్ని చేయమన్నది అదేనని నమ్మకుండా. అయితే రెండవది, మీరు నిరీక్షించేప్పుడు కూడా దేవుడు చేయడానికి మీకేమీ ఇవ్వకున్నా, దాని అర్థం ఏమిటి, మీరింకా బయట స్థిరంగా ఉండి లోపల యాక్టివ్గా ఉన్నారు అంటే మీరు అంతరంగ పురుషుల్లో యాక్టివ్గా ఉన్నారు. తెలుసా, పదం నిరీక్షించడం అంటే అర్థం ఏమిటో ఇదెంతో ఉత్సాహకరమైంది. దాని అర్థం ఎదురు చూడడం, ఆశించడము, ఆయనలో నిరీక్షణ ఉంచడం. కనుక దేవుడు ఏమీ చేయడం లేదని అనిపించినా ఆయన ఏ నిమిషాన్నే కనిపిస్తాడని చూస్తున్నారు. ఏ నిమిషం అయినా ఆయన వస్తాడని నమ్ముతున్నారు. మీరు నన్ను మీ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే వస్తానంట, అక్కడ 12-15కి ఉంటానని మీతో చెప్తే దాదాపు గ్యారంటీనివ్వగలను. ఏమనంటే 12:05, 12:10 నుంచి మీరు కిటికీలోంచి అప్పుడప్పుడు తొంగి చూడడం మొదలు పెడతారు నేను వస్తున్నానా అని. మీకు అసలు అనిపించదు కూడా నేను రానని, ఎందుకంటే ఇచ్చిన మాట తప్పనని మీరు అనుకుంటారు కనుక. అందుకని నా కోసం ఎదురు చూస్తారు, నా కోసం అన్ని సిద్ధపరచి ఉంటారు. చూడండి, మనం మన జీవితంలో ప్రజల కొరకు ఎదురు చూడగలిగితే మన జీవితంలోనికి దేవుడు వస్తాడని ఎందుకు చూడకూడదు? ఒకలా నేను రోజూ ఒక అలవాటు చేసుకున్నాను, ఇలా అనడం, నా జీవితంలో ఈరోజు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను, ఎందుకంటే దేవుడు మీకోసం మంచివి చేయాలని మనం ఆశించాలంటాడు. మీ విశ్వాసాన్ని విడుదల చేయడానికి అది ఒక విధానం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. మీరు బైబిల్ని చదవండి, పుస్తకాలను చదవండి, ధ్యానించండి, దేవుని వాగ్దానాల గురించి ఆలోచించండి, స్థిరంగా ఉండి దేవుని సన్నిధిని ఆనందించండి, కూర్చుని ఆయన నుంచి స్వీకరించగలరు. దాన్ని మళ్ళీ చెప్తాను, అది మీరు ఎంతగా చేస్తారన్నది కాదు, మీరు దేవునితో సమయం గడపడానికి వచ్చారన్న నిజం కంటే. చూడండి, బైబిల్ స్టడీ ఎన్నో విధాలుగా చేయవచ్చును. అయితే నేను మాటను ఒత్తి చెప్తాను, అధ్యయనం చదవడానికి బదులుగా. తెలుసా, నేను గత 2-3 ఏళ్ళలో ఎన్నో పుస్తకాలు వ్రాసాను, వాటిని మేము స్టడీ బుక్స్ అంటాము. అవి మా స్టడీ సిరీస్లోని భాగం. అవి ఈ గ్రంథాల నుంచే యాకోబు, ఫిలిప్పీలకు, ఎఫ్సీలకు, కొలసీలకు, గలతీయులకు నేనిప్పుడు సామెతల మీద పనిచేస్తున్నాను. మీకు తెలుసా, ఈ పుస్తకాలు అంతగా అమ్ముడవ్వు. ఎంతగా ఒక పుస్తకం వస హౌ టు సక్సీడ్ అనే దాని గురించి ఆయనంతగా అందరం ఏదో ఒక దాన్ని తెలుసుకోవాలని అనుకుంటాం. దేవుడు మనకు మనం కోరుకున్నది ఇవ్వాలనుకుంటాడని ఆలోచించేలాంటిదే. అయితే తవ్వి అధ్యయనం చేసే విషయానికి వచ్చినప్పుడు అప్పుడు ప్రజలు ఎటువంటి ప్రయత్నాన్ని చేయాలనుకోరు. బదులుగా కూర్చుని ఎవరైనా చెప్పేది వినాలంటారు, వాక్యాన్ని వారికి బోధించాలని. అయితే దేవుడు మీరు అధ్యయనం చేయాలంటాడు. బహుశా అది మార్కు 4లో ఉంది. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడ్ను. కమోన్, దాన్ని మళ్ళీ చెప్తాను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడ్ను, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడ్ను. దీనికోసం నేను స్టడీ చేశాను. చూడండి, నేను బహుశా కనీసం 3 గంటలు ఈరోజు మీతో పంచుకునే సందేశాన్ని సిద్ధపరచడానికి వెచ్చించాను. కనుక నా పని నేను చేశాను, నా వంతు చేశాను. పరిశుద్ధాత్మ ఆయన వంతు చేస్తున్నాడు. అయితే మీ వంతు మీరు చేస్తారా? మీరు బహుశా వినే అలవాటుని చేసుకుంటారా? ఎవరైనా బోధిస్తున్నా లేక వాక్యాన్ని చెప్తున్నా కొంచెం నోట్స్ని తీసుకుని, లేదా కేవలం అది ఒక్కటైనా ఎవరైనా సందేశంలో చెప్పింది వ్రాసుకుంటామని లేదా బైబిల్ని చదువుతున్నప్పుడు ఏదైనా మీకు ముఖ్యమైనదిగా అనిపిస్తే, మీరు కానీ దాన్ని వ్రాసుకుంటే, ఆలోచిస్తే, పర్యాలోచన చేసి ధ్యానించితే మీ జీవితాన్ని అది ఎలా ప్రభావితం చేస్తుందన్న దాని గురించి ఆలోచిస్తే ఇలానే దేవునిలో బలంగా ఉండగలరు. ఒక విషయం చెప్తాను, నేను ఈరోజు చెప్పేది ఏది గుర్తుండకపోయినా ఇది తప్ప మీరు దీన్ని గుర్తుంచుకోండి. నిత్య జీవనం అంటే దేవుని గురించి తెలుసుకోవడం కాదు, కానీ దేవుడిని తెలుసుకోవడం. నిత్య జీవనం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం. క్రీస్తుని మీ రక్షకునిగా స్వీకరించినప్పుడు అప్పటి నుంచి బహుశా ఒక విశ్వాసిగా మీ పని దేవుడిని తెలుసుకోవడమే అవ్వాలి. ఫిలిప్పీ 3లో పౌలు చెప్పింది నాకు ఇష్టం. 10వ వచనం అతను అంటాడు, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడినై ఆయన్ను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. మనం ఈ భూమి మీద ఉన్నాం శారీరకమైన శరీరాల్లో, అంటే లోకమంతా సమస్యలతో నిండి ఉంది. అయితే పౌలు అంటున్నాడు, మనం నివసించడానికి ఒక చోటుంది, మనం ఇక్కడ ఉన్నప్పుడే అది బయటకు తీస్తుంది, అదే పునరుద్ధానపు జీవితం. కేవలం యేసును గురించి తెలుసుకుంటేనే మీరు దాన్ని పొందలేరు. మీ తల్లి విశ్వాసం మీద పొందలేరు, మీ అమ్మమ్మ విశ్వాసం మీదనో, లేక మీ సండే స్కూల్ టీచర్ విశ్వాసంతోనో, ఆయన్ని స్వయంగా తెలుసుకోవాలి. ఆయన్ని స్వయంగా తెలుసుకునే ఒకే ఒక మార్గం ఏమిటంటే ఆయన్ని తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం. దేవుని స్వభావాన్ని అధ్యయనం చేయండి, దేవుని గురించిన అద్భుతమైన విషయాలు చదవడం, దేవుడు మంచివాడన్న నిజాన్ని తీసుకుని ఓ 3-4 రోజులు దాని మీద ధ్యానించండి, మంచితనం మీదున్న వచనాలన్నింటినీ వెతికి చదవండి. తెలుసా, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి మీరు చేసే శ్రమ నిజంగా ఎవరో చెప్పేది వినేదానికంటే ఎక్కువ సహాయపడుతుంది. ఇప్పుడు నిజమే, నేను వాక్యాన్ని నేర్పించి బోధిస్తాను, అందుకని నేను చెప్పేది మీరు వినాలి. అయితే మీరు ఎవరి నుంచో వినేది మీ నిప్పుని రాజేసుకోవడానికో అగ్నికణం కావాలి. దేవుని గురించి మరింతగా తెలుసుకోవడానికి స్వయంగా మీరు చేయగల మరొక పని దేవుని వాక్యాన్ని గట్టిగా చెప్పి ఒప్పుకోవడం. దేవునితో రోజూ నా సమయంలో అదొక భాగం. నా జీవితంలో నేరాభావంతో ఎన్నో సమస్యలుండేవి. ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ నేను చెప్పే వాటిల్లో ఒకటి, బహుశా ఇప్పటికీ 40 ఏళ్లుగా ప్రతిరోజు ఏమిటంటే, క్రీస్తులో నేను దేవుని యొక్క నీతిని యేసుక్రీస్తు రక్తము చేత పవిత్రంగా చేయబడి విడిగా ఉంచబడ్డాను. మనలో మనం నీతిగా ఉండము. మనమాయని ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసము పాపముగా చేసెను. మీకు దేవుని యొక్క నీతి ఉంది. మా దగ్గర ఒక పుస్తకం ఉంది, మేమే వ్రాసాము చాలా ఏళ్ల క్రితం, ద సీక్రెట్ పవర్ ఆఫ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్. కనుక మనం ఇలా అనుకుందాం, నేరాభావంగా ఫీల్ అవుతూ నిజంగా రోజు కష్టంగా ఉంటే మీకు చూడండి, దీన్ని తెరిస్తే ఇక్కడ ఒక వచనం ఉంది, దాన్ని మీరు ఒప్పుకోండి. అవి ఏకవచనంలో చెప్పబడ్డాయి. అది మీరా గిల్టీ ఫీలింగ్ నుంచి బయటకు రావడానికి సహాయపడతాయి. అది మీ జీవితంలోని అపవాదాన్ని వెంటాడుతుంది. ఇక్కడ ఎన్నో వేర్వేరు విషయాలు ఉన్నాయి, అవి అదే పని చేస్తాయి. రోమా 10:9, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీ హృదయమందు నమ్మి నీ నోటితో ఒప్పుకున్న ఎడల ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని నీవు రక్షింపబడదువు. 23:28, కలకన్న ప్రవర్త ఆ కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. తర్వాత రోమా 4 ఎంతో బాగుంటుంది, అబ్రాహాము గురించి చెప్తుంది. ఏమనంటే అబ్రహాము అంటే దేవుడు, ఆయన అన్నాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. వావ్, దేవుడు అన్నాడు వెలుగు కలుగునుగాక, వెలుగు కలిగెను. మన మాటలు శక్తివంతమైనవి. మనం మన మాటలతో దేవునితో ఒప్పందంలోనికి వచ్చి ఎప్పుడు శత్రువుతో ఒప్పుకోవడం మానివేయాలి. శత్రువు ఇలా అన్నప్పుడు నువ్వు స్టూపిడ్వి, మీరప్పుడు నోరు తెరిచి ఇలా అనాలి, నా లోపల దేవుని యొక్క జ్ఞానము నివసిస్తుంది. మీరు ముందే దేనికోసమో పశ్చాత్తాపడి ఉన్నదానికే శత్రువు. మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా ట్రై చేస్తే మీరు ఇలా అనాలి, క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్ష విధియూ లేదు. కనుక మనం ఆత్మికంగా బలంగా ఎలా ఉండగలం? దేవునితో సమయాన్ని వెచ్చించి, ప్రార్థనలో సమయాన్ని వెచ్చించడం ద్వారా, అంటే అది దేవునితో మాట్లాడడం, మీరు దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఇక మరొక విషయం, అది బహుశా ఈరోజు మీతో పంచుకునే చివరి విషయం, ఇతరులకు సహాయం చేస్తూ మీరు యాక్టివ్గా ఉండాలి. కమోన్, అది చాలా ముఖ్యం. మీరు యాక్టివ్గా ఉండగలరు, మీరు వాలంటీర్గా ఉండాలి, మీ చర్చిలో ఏదైనా చేస్తామని ఒప్పుకోవాలి. చూడండి, దేనికైనా కమిట్ అయి ఉండడం మంచిది మీ చర్చిలో, ఎందుకంటే అందువల్ల మీరు అక్కడకు క్రమంగా వెళ్తారు. వందనం చేయండి, అషర్గా ఉండండి, నర్సరీలో పనిచేయండి, ఎప్పుడూ చేయాలనుకునే దానికంటే వేరే ఏదైనా చేయగలిగేలా ఒక కమిట్మెంట్ని చేసుకోండి. ఇతరుల కోసం ఎంత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే అంతగా ఆత్మికంగా మీరు బలపడతారు. మీకు విషయం చెప్తాను, మీకు ఎప్పటికైనా అవసరమయ్యే బలం దేవుని వద్ద ఉంది కనుక దేవునిలోనూ ఆయన మహాశక్తిని బట్టి బలంగా ఉండండి. ఈరోజు ఆయన బలంతో మిమ్మల్ని నింపనిచ్చి తెలుసుకోండి, మీరు సమస్తము మిమ్మల్ని బలపరచు క్రీస్తు ద్వారా చేయగలరు అని.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.